जय राधा माधव कुंज बिहारी
जय
गोपी जनवल्लभ गिरिवर धारी यशोदानंदन ब्रज जन रंजन यमुन तीरावन श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం శ్లోకం సంఖ్య 10 శ్లోకం సంఖ్య 50 నిష్పాదితం దేవకృత్యమవశేషం ప్రతీక్షతే తావద్ యూయమవేక్షద్ధం భవేద్ యావదిహేశ్వరః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు. తాత్పర్యం దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచియున్నంత కాలము మీరును వేచియుండు. భాష్యం భౌతిక జగపు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రముగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి అత్యున్నత లోకమైన తన ధామము నుండి అవతరించును. అట్టి అసురులు భగవానుని ఎడనే గాక అతని భక్తుల ఎడను అసూయను కలిగిందురు. పూర్వమే తెలుపబడినట్లు భౌతిక జగపు వనరులపై ఆధిపత్యము వహింపవలనని తీవ్ర వాంఛచే ప్రేరేపితులై బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చలామణియగుచుందురు. ప్రతి ఒక్కరూ భగవానుడగుటకే యత్నించుచున్నారు. అటువంటి అనుకరణ భగవానుల నడుమ సదా స్పర్ధలు పోటీలు జరుగుచునే ఉండును. అట్టి పోటీదారులే సాధారణముగా అసురులని పిలువబడుదురు. జగమునందు అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్భక్తులకు లోకము నరకప్రాయమగును. ఆ విధముగా అసుర సంఖ్య వృద్ధి చెందినప్పుడు స్వభావరీత్యా భగవానుని ఎడ భక్తి కలిగి ఉండి జనసామాన్యము శుద్ధభక్తులు మరియు వారితో పాటు ఊర్ధ్వలోక దేవతలు ఉపశమనం కొరకై భగవానుని ప్రార్థించురు. అంతటా ఆ దేవదేవుడు స్వయముగా తన ధామము నుండి అవతరించి గాని లేదా తన భక్తులను తత్కార్యార్థమై నియమించి గాని మానవ సమాజ పతనావస్థను సరిచేయును. అటువంటి అవాంతరములు మానవ సంఘముననే కాక జంతువులందును పక్షులందును ఇతర జీవులందును చివరకు ఊర్ధ్వలోకవాసులైన దేవతలందునూ కలుగుచుము. కంసుడు జరాసంధుడు శిశుపాలుర వంటి అసురులను దునుమాడుటకే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించాడు. ధర్మరాజు రాజ్యపాలనము కావించు సమయమున ఈ అసురులందరూ భగవానునిచే నిహతులు కావింపబడిరి. ఇప్పుడు ఆ దేవదేవుడు యదువంశముగా పిలువబడు తన స్వీయ వంశపు నిర్మూలనకే వేచి ఉన్నాడు. అది ఆ దేవదేవుని సంకల్పం చేతనే ఈ జగమున ఆవిర్భవించిండెను. తాను తన నిత్యధామమునకు తిరిగి చేరు లోపలనే వారిని అటకు పంపివేయవలనని ఆ దేవదేవుడు వాంఛించెను. విదురుని వలనే నారదముని సైతము యదువంశ నాశనము గూర్చి తెలుపలేదు. అటువంటి సంఘటన జరిగి శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి మరలనంత వరకు వేచి ఉండమని మాత్రము అతడు పరోక్షముగా ధర్మరాజునకు మరియు అతని సోదరులకు సూచన గావించను. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూపకదామహం దాతి స్వపదాంతికం దేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథానితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం రాధాకృష్ణపాదాం సాగర లలితాం శ్రీ విశాఖానితాంశ్చ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ నారదులు వారు ధృతరాష్ట్రుడు అంటే యుధిష్ఠిరుడి యొక్క ఆశ్రయం నుండి వెళ్ళిపోయినప్పుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చారు. ధృతరాష్ట్రుడి గురించే కాకుండా ఇంకా యుధిష్ఠిరుడి యొక్క బాగోగుల గురించి కూడా నారదుల వారు చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఈ శ్లోకంలో నారదుల వారు చెప్తున్నారు, దేవతలకు సహాయం చేయడం కోసం భగవంతుడు కృష్ణుడు వచ్చాడు, తర్వాత ఆ కార్యం జరిగింది, ఇంకా ఏమంటున్నాడు అతడు ధరిత్రిపై నిలిచి ఉన్నంతకాలం మీరును వేచి ఉండండి. అంటే త్వరపడి సన్యాసం తీసుకోవడం, లేదంటే మేము ఇంకా మేము వెళ్ళిపోదాం భగవంతుడి దగ్గరికి, అంటే భగవంతుడి ధామానికి అనుకుంటారేమో, అలాంటిదేం చేయకుండా మీరు కూడా వేచి ఉండండి. ఎందుకంటే భగవంతుడు ఇంకా ఉన్నాడు, ఇక్కడే కృష్ణుడు ఉన్నాడు కదా, కాబట్టి అప్పటి వరకు వేచి ఉండండి అని చెప్తున్నాను. ఇంకా భౌతిక జగపు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రముగా కలతి చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశం నందలి అత్యున్నత లోకమైన తన ధామం నుండి అవతరించును. అంటే దేవతలకు అవసరం వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణుడు వస్తాడా? అవసరం వచ్చి వాళ్ళకి సహాయం కోరిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వస్తాడా? మరి ఇక్కడ రాసింది ఇప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థిస్తారో భగవంతుడు వస్తాడు. రావడం తప్పకుండా వస్తాడు భగవంతుడు, ఎందుకని భక్తులు కాబట్టి. కానీ ప్రతిసారి కృష్ణుడే వస్తాడా? అత్యున్నత లోకమైన అత్యున్నత ఆకాశమైన, అంటే అదే చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అత్యున్నత ఆకాశం నందలి అత్యున్నత లోకమైన తన ధామం నుండి వస్తున్నారండి. ప్రతిసారి అక్కడి నుంచి కృష్ణుడు వస్తాడా? కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు తరఫు నుంచి వేరే ఎవరైనా కూడా రావచ్చు. కానీ కృష్ణుడు వస్తాడంటే ఇక్కడ ఉద్దేశం ప్రతిసారి గోలోక వృందావనంలో నుంచి వచ్చే కృష్ణుడు ఏదైతే ఆ కృష్ణుడు వ్రజ కృష్ణుడు అంటాడు మనకి చెప్తుంటారు ఆచార్యులు, ఎందుకంటే మనకు అర్థం కావడం. వ్రజ కృష్ణుడు అంటే వ్రజలో గోలోక వృందావనంలో వ్రజలో వ్రజధామంలో గోపికలతోటి మరియు తన యొక్క తల్లిదండ్రులైన యశోద నందమహారాజు మరియు తన యొక్క సోదరులైన సుధామ చిత్రక రక్తక ఇరక అనేక మంది తన సోదరులు కాదు స్నేహితులు, వీళ్లతో చేసే లీలలు ఏదైతే ఏ కృష్ణుడు ఉన్నాడో ఆ కృష్ణుడు అందరికీ మూలం. ఆ కృష్ణుడు ప్రతిసారి రాడు ఇక్కడ, అది నేను చెప్పేది. అంటే ఇక్కడ రాశారు చదివి ప్రతిసారి కృష్ణుడే వస్తాడు అనుకోవచ్చు, అందుకని చెప్తున్నాను ప్రతిసారి కృష్ణుడు రాడు ఇక్కడ, కృష్ణుడు అంటే ఉద్దేశం. కానీ భగవంతుడు విష్ణుతత్వం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే భౌతిక సంసారంలో క్షీరోదక సాయి విష్ణు ఉంటాడు, విష్ణువు అక్కడి నుంచి మిగతా అవతారాలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. కానీ ఇక్కడ ఏదైతే కృష్ణుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కృష్ణుడు గోలోక బృందావనం నుంచి వచ్చాడు అన్నమాట, అందుకే వ్రజలీలను చూపించాడు. వ్రజలీలను ప్రతిసారి చూపించకపోవచ్చు కృష్ణుడు, ప్రతిసారి ఉండకపోవచ్చు. అంటే మధుర ద్వారక ఇవన్నీ ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ప్రతిసారి భగవంతుడు మధురలో పుట్టడం, వృందావనం వెళ్ళడం, మళ్ళీ మధురకు రావడం, అక్కడి నుంచి ద్వారకు వెళ్ళడం, ఇది ఏమి అంటే స్థిరంగా ఉండేదేం కాదు, స్థిరంగా అలా జరగాలి అనేది ఏమి లేదనమాట. ఇప్పుడు జరిగింది, రాబోయే యుగంలో కలియుగంలో అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆచార్యులు చెప్తుంది ఏంటంటే ఈ వ్రజకృష్ణుడు అనేది ఒక బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి వస్తాడు, చైతన్య మహాప్రభు కూడా ఒకసారి వస్తాడు. బ్రహ్మ యొక్క ఒక రోజులో ఎంతమంది మనవులు ఉంటారు? 14 మంది మనవులు ఉంటారు. ఒక్కొక్క మనువు ఎంత సమయం ఉంటారు? మనువు యొక్క కాలం మన్వంతరం అంటే ఎన్ని యుగాలు? 71 యుగ చక్రాలు, 71 యుగ చక్రాలు. ఒక చక్రంలో ఏముంటాయి? ఒక యుగ చక్రంలో 4 యుగాలు ఉంటాయి. అటువంటి 14 మంది మనువుల్లో ఇప్పుడు 8వ మనువు 28వ యుగ చక్రం జరుగుతుంది 8వ మనువుకి. అంటే 8వ మనువుకి వయస్సు దాదాపు సగం అయిందన్నమాట. ఇప్పుడు అంటే 35 ఏళ్ళు అయితే 71లో సగం 35.5, 28 జరిగిన యుగ చక్రాలు. అంటే ఆయన వయసు ఎంత అవుతుంది? దాదాపు 40 ఏళ్ళు అనుకోండి, 100 ఏళ్ళు అనుకుంటే 45 ఏళ్ళు అలాగా. కాబట్టి అప్పుడు కృష్ణుడు వచ్చాడు, ప్రతిసారి రావడం అనమాట. అంటే చూడండి, దీన్ని బట్టి అర్థం చేస్తాం మనం ఎంత అదృష్టం. చాలా అత్యున్నత లోకం గోలోకం, చాలా సన్నిహితంగా ఉండేది ఈ కృష్ణుడితోటి గోలోక బృందావంలోనే. ఇంకెక్కడ వైకుంఠ లోకాలు ఎక్కడ కూడా సన్నిహితంగా కృష్ణుడి భుజంపై చేసి కృష్ణుడు కౌగిలించుకొని ఇంక ఇటువంటివి చేసే అవకాశాలు ఎక్కడా కూడా కృష్ణుడు తన బిడ్డగా చూసుకునే అవకాశం మిగతా చోట్ల చాలా తక్కువగా ఉంటుంది. ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి అయోధ్యలో రాముడి తల్లిదండ్రులకి ఎవరు వాళ్ళకు ఉంటుంది, మిగతా వాళ్ళకి అందరికి కూడా ఉండదు. కొంతమందికి ఉండొచ్చు కానీ అంత సాన్నిహిత్యం ఉండదు. కృష్ణుడు దగ్గర ఉన్నంత సాన్నిహిత్యం, కృష్ణుని నిందించడం, కృష్ణుని కొట్టడం, కృష్ణుని మందలించడం ఇవన్నీ చేయలేరు కదా అయోధ్యలో అలా. సో కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు వస్తాడంటే. ఇక్కడ ఎప్పుడైనా మనం ఎప్పుడైతే కృష్ణుడు అని చెప్తున్నామంటే సాధారణంగా మన గ్రంథాల్లో విష్ణువు కృష్ణుడు రెండు కూడా ఒకటే, అది మన ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఉన్నతం అని చెప్తున్నాం అంటే ఆ యొక్క రసం రస విచారం పరంగా ఉన్నతం, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా తత్వపరంగా అంతా కూడా విష్ణు నారాయణ ఇద్దరు కూడా సమానం, ఏమి తేడా లేదు. కాకపోతే ఆ యొక్క రస అంటే ప్రదర్శనం ఏదైతే దివ్య రస ప్రదర్శన ఏంటి, ఆధ్యాత్మిక రస ప్రదర్శన ఏంటి, అవి రసాలు ఆధ్యాత్మికంగా ఐదు ఉన్నాయి ఏంటి, శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య, ఈ విధంగా వాటిల్లో తేడా అదనమాట. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, బద్ధ జీవులు పూర్వమే తెలుపుబడిన భౌతిక జగపు వనరులపై ఆధిపత్యం వహింపవలన తీవ్ర వాంఛచే ప్రేరితులై బద్ధ జీవులు తమ ఇచ్చానుసారం భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చెల్లామణి ఎగుచుందురు. ప్రభు ఎవరు అసలు? అసలు ప్రభు కృష్ణుడు. మనం ఏం చేస్తాం ఇక్కడ, జీవులు ఏం చేస్తారు? అనుకరణ ప్రభువులు. అనుకరణ అంటే అలాగ ప్రయత్నం చేస్తారంట అలా ఉండడానికి, కానీ అవ్వలేరు ఎప్పటికీ కూడా. అందుకే అనుకరణ ప్రభువులు అంటున్నారు, ఎప్పటికీ కూడా అవ్వలేరు. ఆ కోరిక ఉండడం వల్లనే భౌతిక జీవుడు భౌతిక సంసారంలోకి వచ్చాడు. ఏంటి, నేను కూడా కృష్ణుని లాగా అవుతాను, నేను రాధాకృష్ణుని లాగా ఇంద్రియ భోగం చేద్దాం అని వస్తాడన్నమాట. నిజానికి చెప్పాలంటే అందుకే శాస్త్రంలో అనేక చోట్ల జీవుణ్ణి, బద్ధ జీవుణ్ణి అంటే భౌతిక సంసారంలో ఉండే జీవుణ్ణి పురుషుడిగా పిలుస్తారు. అందుకే చతుష్పురుషార్థాలు, చతుష్పురుషార్థాలు అంటే నాలుగు పురుషార్థాలు ఉన్నాయి. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి పురుషార్థాలు అని అందుకే అంటారు. పురుషార్థాలు అంటే ఈ జీవి ఏదైతే ఉందో ఇంద్రియ భోగం చేయడానికి వచ్చింది జీవి భౌతిక సంసారంలో, ఆ జీవి పొందవలసింది ఇవి అని చెప్తుంది శాస్త్రం. ఏమిటి? ధర్మం, మొట్టమొదటి ధర్మం. అందుకే మహాభారతంలో మనం ఎప్పుడు చెప్తుంటాం, ప్రతిసారి ఎప్పుడు తరచు చెప్పే శ్లోకం ఏంటది, అసలు మనిషికి జంతువుకి గల తేడా ఏమిటి అనేది, ధర్మాన్ని ఆచరించడం. ఆ ధర్మం తెలుసుకునేవాడు మనిషే కాదు. చూడండి, శాస్త్రం దృష్టిలో మనిషిని మొట్టమొదటే విభజిస్తుంది. అంటే ఈ ధర్మం దేంతో మొదలవుతుంది? నేను ఆత్మని అనేది తెలుసుకోవడంతో మొదలవుతుంది. అంటే నేనెవరిని, కర్మ ఏంటి, అందులో మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆత్మ అనే జ్ఞానం. అది తెలుసుకునేవాడు ఈ నాలుగు చేయడానికి అంటే ఇంకోవాడు మనిషి కాదనమాట చెప్పాలంటే. అది అందులో ఏ జ్ఞానం లేకపోయినట్లయితే, అంటే ఆ ధర్మం గురించి ఎటువంటి జ్ఞానం లేదనుకోండి, వాడు ద్విపాద పశువు. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతద్ పశుభిర్నరానాం ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీన. అందుకే ధర్మేణ హీన, ధర్మం తెలియని వాడు పశుభిర్ సమానం, పశువుతో సమానం. శాస్త్రం పూర్తిగా చదివితే అంటే మన లోతుగా అర్థం చేసుకుంటే మనం ఎంత నీచులో అనేది మనకు అర్థమవుతుంది, ఎంత నీచంగా జీవిస్తున్నామని. ముఖ్యంగా కలియుగంలో, కలియుగంలో చాలా నీచంగా జీవిస్తున్నాము. పురుష ఇక్కడ అందుకే అనుకరణ ప్రభువులు. పురుష అని మరి స్త్రీలు ఉన్నారు కదా ఇక్కడ మనకి, మన చుట్టూ స్త్రీలు ఉన్నారు, మరి వాళ్ళని కూడా పురుషులు, పురుషులే వాళ్ళు కూడా. ఎందుకని పురుషులు అంటున్నారంటే ఇంద్రియ భోగం చేయడానికి నేను అనుభవిస్తాను, నేను భోగిస్తాను అని భోగించేది ఎవరు? పురుషుడే. ఎవరు? ఒకే ఒక పురుషుడు ఉన్నాడు సృష్టిలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి మహేశ్వరుడు నేనే, అన్ని యజ్ఞాలకి తపస్సులకి ఎవరో ఇతర జీవులు ఎవరు చేసినా కూడా, శివుడు చేసిన తపస్సుకు కూడా భోక్త ఎవరో? కృష్ణుడే. బ్రహ్మ చేసిన తపస్సుకు కూడా కృష్ణుడే. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ చేసిన తపస్సుకు కూడా వాటి యొక్క ఫలితాన్ని ఎవరికి వాళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళు కృష్ణుడికి ఇస్తేనే వాళ్ళకి ఫలితం వస్తుంది, ఇంకెవరికి ఇస్తే రాదు. నిజానికి చెప్పాలంటే ఉన్నతమైన దేవతలు ఎవరెవరు అంటే బ్రహ్మ, శివుడు, ఇంద్ర, చంద్ర, వరుణ, అగ్ని, వీళ్ళకంటే పైన ఇంకెవరు దేవతల్లో చాలా ఉంది, వాళ్ళందరూ కూడా పూజించేది ఆయన్ని. కానీ తెలియని మూర్ఖులు ఏం చేస్తుంటారు, వాళ్ళని పూజించి ఏదో భౌతిక, అంటే వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు మూర్ఖులు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే కృష్ణుడి దృష్టిలో మూర్ఖులు, మూర్ఖులండి ఇక్కడ. ఎందుకని కృష్ణుడు చెప్తాడు ఏంటని, కృష్ణుడు ఏమంటాడంటే శరణాగతి పొందరు నాకు, నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నారాధమా, దుష్కృతులు మూఢులు నాకు శరణాగతి పొందరు. ఎవరికి పొందుతారు? ఇతర దేవతలకి, తన భార్యకి, భార్య యొక్క శరీరానికి శరణాగతి పొందుతారు. ఎందుకని, అందమైన భార్య ఉంటే ఆవిడేం చెప్తే అంతే, ఎందువలన ఆవిడ అందమైంది అది తాత్కాలికం అని తెలుసుకోలేరు. అదేవిధంగా తన యొక్క సంపదకి, సంపదకి శరణాగతి పొందుతారు. ఎలాగా, నాకు కోట్లు ఉన్నాయి కాబట్టి కోట్లే నా ఆశ్రయం, ఈ కోట్లు ఉంటే నన్ను ఎవరేం చేయలేరు, నాకు చాలామంది అనుచరులు ఉన్నారు వీళ్ళే నా ఆశ్రయం. ఎప్పుడైతే వీళ్ళు శక్తి బుద్ధి ఇవన్నీ కూడా క్షీణిస్తాయో, ధనం, ఈ ఎవరైతే అనుచరులు ఉన్నారో అందరూ వెళ్ళిపోతారు, తెలియదు అది మూర్ఖుడికి. కాబట్టి ఇక్కడ జీవుడు ఏమనుకుంటాడు, నేను ప్రభువుని, నేనే, చూశారు నా దగ్గర ధనం ఉంది, అందమైన భార్య, స్త్రీలు ఉన్నారు, ఇంకా అనుచరులు ఉన్నారు, ఈ విధంగా అన్ని కూడగట్టుకొని ప్రభువుగా ప్రయత్నం చేస్తారు. మరి స్త్రీల సంగతి, ఇక్కడ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళేంటి, వాళ్ళు కూడా అంతే, ఏంటి మంచి భర్త, అనేక మంది సేవకులు ఆవిడ కింద, మంచి కారులు, ఆవిడ ఏ విధంగా ఉంటుంది, ఆ శరీరంలో ఉండి ఆ శరీరం ఇంద్రియ భోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, స్త్రీ శరీరంలో ఉండి స్త్రీ శరీరం ద్వారా ఆనందించడానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమంది మూర్ఖ స్త్రీలు కలియుగంలో ఏం చేస్తున్నారంటే స్వాతంత్రం కావాలని అనుకుంటున్నారు. స్వాతంత్రం, స్త్రీ స్వాతంత్రం తెలుసు కదా మనకి, స్త్రీ స్వాతంత్రం, అది వాళ్ళు జంతువులు అవ్వడానికో లేదా చెట్లు అవ్వడానికో ఉపయోగపడుతుంది స్త్రీ స్వాతంత్రం. ఎందుకని మనం చూడొచ్చు భగవద్గీతలో ఒక బొమ్మ వేస్తారు, ఏంటది, ఎవరైతే అర్ధనగ్నంగా బయట ఉంటారో వాళ్ళు తర్వాత జన్మలో చెట్లు అవుతారు. చూసారా బొమ్మని, చూడలేదా, చూడండి, చెట్లు అవుతారు. స్త్రీ స్వాతంత్రం వల్ల ఏం చేయొచ్చు, ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరించవచ్చు, అర్ధనగ్నంగా ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, అదే కదా స్వతంత్రం. ఇంకేం స్వతంత్రం, ఇష్టం వచ్చినట్లు ఇతర పురుషులతోటి మాట్లాడవచ్చు, ఇదేనా స్వతంత్రం, ఇంకేముంది. అందుకే శాస్త్రం వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడం లేదు. ఒకటే గుర్తు ఏంటంటే, ఏ సంఘంలో అయితే స్త్రీ స్వతంత్రంగా తిరుగుతుందో అది భ్రష్టు పట్టిన సంఘం అని అర్థం. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అంటే రాజకీయ నాయకుడు స్వతంత్ర పోరాడాడు అనుకో, అతను చెప్తాడనమాట, స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ తెలియదు అనమాట అతనికి, ఏంటి తెలియదు, అది సంఘం నాశనం అవుతుంది, నాశనమైన సంఘం అని అర్థం కాలేదు. స్త్రీ స్వతంత్రంగా తిరిగితే ఏం జరుగుతుంది, ఇప్పుడే చూడండి భారతదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, స్త్రీలు తిరుగుతున్నారు ఢిల్లీ, బాంబే, బాంబేలో నేను చూస్తున్నాను ప్రతి వారంలో 2-3 సార్లు రైల్లో వెళ్తున్న స్త్రీలపైన అత్యాచారం, ఢిల్లీలో అంతే, అర్ధరాత్రి మధ్యాహ్నం ఎప్పుడంటే అప్పుడు, కొన్నిసార్లు ఇప్పుడు ఏ మధ్యలో ఏంటి, ఎటు ఏ విధంగా స్త్రీని ఒక కారులో తీసుకెళ్ళి లేదా బస్సులో వెళ్ళి ఒకే స్త్రీ ఉంటే అత్యాచారం తీసుకెళ్ళి, ఇది స్వతంత్రం, వాళ్ళు కోరే స్వతంత్రం. కాబట్టి ఈ స్త్రీలు కూడా ఏమనుకుంటున్నారు, నేను పురుషుల్లా అంటే ఇంద్రియ భోగం కోసం స్వతంత్రం పొంది తిరుగుదాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు అవుదామనే కోరిక ఇదంతా. అంటే భగవంతుడు అవుదాం అంటే నేరుగా మొత్తం సృష్టి కావలేరు, ఎలా అవుతారు చూడండి. నేను ఆఫీసులో ఒక స్త్రీ ఏమనుకుంటుంది, నా ఆఫీసులో అందరికంటే నేను బాగా పనిచేసేదానిలాగా అవార్డు పొందాలి లేదా పేరు పొందాలి లేదా ఈ విధంగా, అంటే ఏంటి మొత్తానికి నేనే నాయకురాలను దీని మొత్తానికి, ఈ ఇంటికి లేదా ఈ వాడకో ఈ గ్రామానికో. అందుకే మనం చూడవచ్చు ఏంటి, ఈ స్కూల్లో ఫస్ట్ ఎవరంటే ఒక అమ్మాయి బొమ్మ లేదా అబ్బాయి బొమ్మ వీళ్ళ, అంటే వాళ్ళ కోరిక అనమాట, ప్రయత్నం ఏంటి నేను దీనికి. అదేవిధంగా వ్యాపారస్తులు, ఇంకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటి, వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్లే గొప్పగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే ఈ వైదిక సంస్కృతి అంటే వర్ణాశ్రమ విధానం తప్పిపోయిందో అది ఎక్కువగా విపరీతం అయిపోయింది. అది ఈ ఇంద్రియ భోగం అనేది, అంటే ఈ అనుకరణ ప్రభువులు పెరిగిపోయారు. వర్ణాశ్రమ విధానం అనుకరణ ప్రభువులకి ఆస్కారం ఇవ్వదు ఎక్కువగా, చాలా తక్కువ అందులో. ఎందుకని, మిగతా వర్ణాల వాళ్ళు శూద్రులు మిగతా వర్ణాలకు సేవ చేయాలి, బ్రాహ్మణులు అందులో మొదటి వాళ్ళు. ముందలే ఒక భగవంతుడు ఒక పద్ధతిని ఇచ్చేశాడు కాబట్టి మిగతా వాళ్ళు ప్రయత్నం చేసినా అంతకంటే ఎక్కువ అవ్వలేరు. ఒకవేళ అవ్వాలంటే వాళ్ళు భగవంతుడిచ్చిన పద్ధతి ప్రకారం అవ్వాలి. ఒక ఉదాహరణకు ఒక రాజు బ్రాహ్మణుడు కావాలంటే ఆ లక్షణాలన్నీ పొందితే అప్పుడు అతను బ్రాహ్మణుగా చలామణి అవుతాడు, అతను ఆ విధంగా అంగీకరిస్తారు. అది కూడా భగవంతుడు అంగీకరించింది కాబట్టి. కానీ భగవంతుడు అంగీకరించకుండా భగవంతుడి పద్ధతితో ప్రమేయం లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఈ విధంగా అనుకరణ ప్రభువులుగా అవుతున్నారు కలియుగంలో. ముఖ్యంగా ఈ అనుకరణ ప్రభువులు ఏం చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు. ఈ అనుకరణ ప్రభువులో కొందరు సాయిబాబా లేదా రకరకాల గురువులు గడ్డం వేసుకొని పెద్ద జుట్టు వేసుకొని రకరకాల దుస్తులు వేసుకొని జనాల్ని ఆకర్షిస్తూ చాలామంది వాళ్ళు ఎలాగంటే ఆధ్యాత్మిక గురువులుగా చాలామంది అవుతూ ఉంటారు. రకరకాల బాబు రకరకాల అమ్మలు చాలామంది, కేరళలో ఒక అమ్మ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే ఏదో పెద్ద గురువులాగా ప్రభువులు అనమాట వాళ్ళు. నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి, నేను వీళ్ళందరికి కూడా గొప్ప, వీళ్ళందరి ముందర నేను చాలా గొప్ప వ్యక్తిని, వీళ్ళకి నేను దేవత అంటే ఒక దేవుడి టైప్ అనమాట వాళ్ళందరూ దేవుళ్ళలాగా. ఇదంతా లోపల ఉంది, హృదయం లోపల ఉంది. బహిర్గతంగా మాత్రం ఏదో సాధువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, వాళ్ళందరినీ ఏమంటున్నారు అనుకరణలు చేసే వాళ్ళందరినీ అసురులు. ఈ అసుల సంఖ్య పెరిగిపోయినప్పుడు దేవతలకి మరియు భక్తులకి సాధారణమైన అంటే సాధారణమైన ప్రజలు వాళ్ళు ఏంటంటే భగవంతుని ఎప్పుడు అంగీకి విశ్వసిస్తారు, వాళ్ళు భగవంతులుగా ఎప్పుడు అనుకుని ప్రయత్నించరు అన్నమాట. కానీ ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కాపాడమని. ఎందుకని, అటువంటి సంఘం అంటే అనుకరణ ప్రభువులు పెరిగినప్పుడు ఏమవుతుందని చెప్తున్నారు, ఈ సంఘం అంతా కూడా నరకప్రాయంగా ఉంటుంది. కలియుగంలో నరకానికి వెళ్ళాల్సిన ఇక్కడే అనుభవిస్తున్నారు వాళ్ళ యొక్క అంతా కూడా పాపానికి ఫలితం. ఉదాహరణకి ఒక ధనికుడు ఉంటాడు, విపరీతంగా కృషి చేస్తాడు, తర్వాత ఏ షుగరో బీపీయో వచ్చి ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు, నిద్ర పట్టదు, రాత్రిపూట నిద్రపోలేడు, ఏమి తినలేడు తాగలేడు షుగరు బీపీ వీటి వలన, అన్నీ తినాలనుకుంటాడు కానీ తినలేడు తాగలేడు నిద్రపోలేడు, రకరకాల కష్టాలు అన్నమాట, మానసిక క్షోభ. దీంతో పాటు ఏంటి, తను సంపాదించిందని పుత్రులు వృధాగా ఏదో వృధా చేస్తున్నారని భావిస్తాడు. నిజమే తన సంతానం తన ధనాన్ని పుత్రులు వృధా చేస్తున్నారు, కానీ నువ్వేమైనా మంచి ప్రయోజనాలకు వాడుతున్నావు అంటే అతనేం వాడడు. అతను మంచి ఏదైనా మంచి ప్రయోజనం చేసేది అందరికీ అవసరమైంది, లేదా తనకు అవసరమైంది ఆ విధంగా వాడతాడంటే ఆ విధంగా వాడడు. అంటే పిసినారి అన్నమాట వాళ్ళందరూ. ఏంటి దుఃఖానికి గురవుతారు. ఇంకా ఇక్కడ చెప్తున్నారు యదువంశం నాశనం గురించి చెప్పలేదన్నమాట. ఎందుకని, అది సాధారణంగా భక్తులకి బాధాకరమైన విషయం కాబట్టి నారదులు వారు వెంటనే చెప్పలేదు. అది ఎలాగో మెల్లగా తెలుస్తుందని అందుకే సూచన ఇచ్చారన్నమాట. ఒక్కసారిగా తెలిస్తే బాధపడకుండా ముందలే ఒక సూచన ఇచ్చారు ఎవరికి, యుధిష్ఠిరుడికి, పాండవులకి, మిగతా నలుగురు సోదరులకు. కాబట్టి ఇది మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు వస్తాను అని చెప్పి అదే విధంగా కృష్ణుడు వస్తూ ఉంటాడు. ఇది అన్ని అన్ని జాతుల్లో కూడా, పక్షుల్లో కూడా ఇటువంటి ఇవన్నీ కూడా అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పక్షుల్లో జంతువుల్లో జంతువులకు కూడా జరిగింది ఒకసారి కలియుగం మొదట్లో. ఎలాగా, బలి అనే పేరుతోటి పశువుల్ని చంపేశారు. పశువులు చంపేస్తూ ఉండేవాడు బలి పేరుతోటి. అప్పుడే బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడి యొక్క లక్ష్యం కేవలం జంతువులను ఆపడం మాత్రమే కానీ భగవతత్వాన్ని బోధించడం కాదు. భగవతత్వాన్ని అసలు ఆయన బోధించలేదు, ఏమీ బోధించలే. భగవతత్వమే లేదు బుద్ధుడి యొక్క బోధనలో, కేవలం జంతువుల ఆపడం అది. అందుకనే మనం బుద్ధుడిని పూజించాం. ఎందుకంటే బుద్ధుడు మనకేమి అంటే భగవతత్వం జ్ఞానాన్ని ఏమీ ఇవ్వలేదు, అంటే గౌరవిస్తాం, మనసులో గౌరవం ఉంటుంది, కానీ అతన్ని విగ్రహం పెట్టడం పూజించడం ఒక ఆచార్యుడిలాగా మనం చేయడం కారణం ఏంటంటే ఇది. ఎందుకని ఆయన కూడా భగవంతుడు ఇచ్చిన కార్యం ఏంటి, జంతువులను ఆపడం. మనం చెప్పుకున్నాం భగవంతుడు తాను కానీ తన యొక్క ప్రతినిధిని కానీ పంపిస్తాడు, అదేవిధంగా బుద్ధుడు ప్రతినిధి అంటే శక్తి ఆవేశ అవతారం అన్నమాట. అందుకని మనం ఆయన్ని పూజించాం, ఆయన బోధలను మనం ఆచరించాం. ఎందుకంటే మనం సహజంగానే భక్తులు జంతువుల్ని వధ చేయరు కాబట్టి అవి ఆచరించవలసిన అవసరం లేదు. మనకు అందులో ఒకటి నియమం, మన నియమాల్లో ఒక నియమం ఆయన చెప్పింది ఏంటది, మాంస భక్షణ చేయరాదు. కాబట్టి అసురుల సంఖ్య కలియుగంలో తగ్గించాలంటే ప్రచారం చేయడం మాత్రమే, అంతేగాని చంపడం సమంజసం కాదు. ఎందుకని అందరిని చంపాలి, అందరూ అసురులే కలియుగంలో, అందరూ శాస్త్రానికి విరుద్ధంగా పనిచేసేవాళ్ళే. ఒకవేళ వాళ్ళు ఏదైతే చేస్తున్నాం శాస్త్రం ప్రకారం అంటే అది చాలా కొద్ది వాటి కొద్ది సమయం మాత్రమే తాత్కాలికంగా చేస్తారు అది, అంతేగాని పూర్తిగా శాస్త్రాన్ని ఆచరించడం లేదు ఎవరు. అందువల్లనే చాలా పాపాన్ని కూడగట్టుకుంటారు. హరే కృష్ణ. అసురుల వలన బాధపడేవాళ్ళు ఎవరు బాధపడేది, అసురుల వలన ఇక్కడ చెప్తున్నారు మూడు రకాల వాళ్ళు చెప్తున్నారు, భక్తులు, శుద్ధ భక్తులు, దేవతలు, సాధారణ ప్రజలు బాధపడుతున్నారు. అవును, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తారు, భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళ కర్మను బట్టే కాపాడుతాడు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు కూడా అసలు వీళ్ళు కూడా పాపం చేసి ఉన్నారు, భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తున్నారు, కేవలం ఆ కష్టం నుంచి బయటపడడానికి ప్రార్థిస్తున్నారు, కానీ భగవంతుడి ఆనందం గురించి ప్రార్థించటం లేదు కదా, భగవంతుడి సేవ కోసం ప్రార్థించ. కాబట్టి వాళ్ళు ఏదో కొంచెం ఉపశమనం భగవంతుడు ఇవ్వచ్చు, కానీ మళ్ళీ ఇంకా పూర్వ కర్మ ఉంది కదా వాళ్ళకి, కాబట్టి మళ్ళీ ఆ కర్మను అనుభవించాల్సింది. అవును, అంటే అందుకే చెప్తున్నా, అంటే అవతారాల్లో కూడా రకాలు ఉంటాయి. ఇది శక్తి ఆవేశ అవతారం అంటాం దీన్ని, శక్తి ఆవేశ అవతారం అంటే బుద్ధుడు భగవంతుడి యొక్క భక్తుడు, ఆయనకి శక్తి ఇచ్చాడు. ఏంటి ఇది, హింసను ఆపే శక్తి ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన వచ్చి ఆపగలిగాడు. అందుకని ఆయన శక్తి ఆవేశ ఆవేశితమైన శక్తి ద్వారా ఆయన పూర్తిగా ప్రేరేపించబడ్డాడు. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.